സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
ക്രിന്നട്ടി വാരം 5వ അധ്യായം പൂർത്തി ചെയ്യാം. మనం 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ధ్యాన యోగము అనే పేరు కలిగినటువంటి 6వ అధ్యాయాన్ని ఆత్మ సంయమ యోగము అని కూడా పిలుస్తారు. ధ్యాన యోగము లేక ఆత్మ సంయమ యోగం. ఈ అధ్యాయంలోకి ప్రవేశించే ముందు దీనికి ఉపోద్ఘాతం చెప్తాను. ధ్యానము అంటే ఏమిటి, ధ్యానం వలన మనకు ప్రయోజనం ఏమిటి, అంటే ధ్యానం చేస్తే మనకు ఏమి ఫలం లభిస్తుంది, ఏమి ఫలం లభించదు. మనకు అర్థమయ్యే భాషలో ఇంకా తేలికగా చెప్పాలంటే, ధ్యానం అభ్యాసం రోజు నేను చేస్తే నాకేం వస్తుంది, ఏమి రాదు. ఒకవేళ నేను చేస్తే ధ్యానం రోజు నాకేమిటి వచ్చేది, దాని వలన ధ్యానం వలన ఏమి రాదు అని తెలుసుకోవాలి. మొదట ధ్యానం చెయ్యడం వలన మోక్షం రాదు, అది ఏమి రాదో తెలుసుకుందాం. మొదట ధ్యానం చెయ్యడం వలన మోక్షము రాదు. ధ్యానం చేస్తూ ఉంటే పురాణాల్లో వింటాం మనం, ఆ భక్తుడు ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానంలో మునిగిపోయినాడు, ఆయనకి మోక్షం వచ్చింది అని మనం పురాణ కథల్లో చదువుతున్నాం. కానీ అది వాస్తవం కాదు. మరి ఎందుకండి పురాణాల్లో చెప్పారంటే, ఒకరోజు మనం మోక్షం కోసం ధ్యానం చేస్తాం అని చెప్పి అలా చెప్పారు పురాణాలలో. అంతేకాని ధ్యానం చేస్తే మోక్షం అనేది రాదు. కనుక నేను భగవంతుడిని చేరుకోవాలి అంటే, భగవంతుడిని పొందాలి అంటే, మోక్షాన్ని పొందాలి అంటే రోజు ధ్యానం చేస్తాను ఒక గంట సేపు అని అంటే అది మూర్ఖత అంటాం. ఎందుకంటే ధ్యానం వలన మోక్షం రాదు, మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, కొన్ని ధ్యానం చేస్తే జ్ఞానం ఏమన్నా వస్తుందా అండి, ఆత్మజ్ఞానం అంటే ధ్యానం చేయడం వలన ఆత్మజ్ఞానం కూడా రాదు. ధ్యానం చేయడం వలన ఆత్మజ్ఞానం కూడా రాదు. ఆత్మజ్ఞానం అనేది శబ్ద ప్రమాణం, వేద ప్రమాణం ద్వారానే వస్తుంది. ఏ జ్ఞానమైనా కూడా వస్తువుల జ్ఞానం, మనుషుల జ్ఞానం, ఈ బొమ్మల జ్ఞానం, ఇవన్నీ కూడా కంటి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది కన్ను ప్రమాణం, సాధనం. బయట వస్తువులు తెలుసుకోవాలంటే కన్ను సాధనం ప్రమాణం అంటాం, సాధనాన్నే ప్రమాణం అంటాం. ప్రమాకరణం ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, కరణం అంటే మనం ఉపయోగించేటటువంటి పరికరం. కరణం పరికరం. కనుక వస్తువు యొక్క, ఈ పుష్పము యొక్క జ్ఞానం రావాలి అంటే కన్ను చూస్తుంది. పుష్ప జ్ఞానం ప్రమా, కన్ను కరణం. ప్రమాకరణం కనుక దీన్ని ప్రమాణం అన్నారు. అదేవిధంగా చెవులు శబ్దాన్ని వినాలి అంటే చెవులు పనిచేస్తాయి, చెవులు కూడా ప్రమాణం బయట శబ్దాన్ని వినడానికి. ముక్కు వాసన చూస్తుంది, గంధం తెలుసుకుంటుంది, ఇది చామంతి పువ్వు, చామంతి పువ్వు వాసన అని గంధం తెలుసుకుంటున్నది, గంధ జ్ఞానం వస్తున్నది. కనుక గంధ జ్ఞానం అనేది ప్రమా. ఈ ప్రమా అనే దానికి కారణం ముక్కు కనుక ముక్కు కూడా ప్రమాణం. ఎందుకంటే గంధ జ్ఞానం ఇస్తున్నది కదా మనకు, ప్రమాణం ఇస్తున్నది కదా, జ్ఞానాన్ని ఇస్తున్నది కదా ముక్కు, అందుకని ప్రమాణం. నాలుక మీద ఏమన్నా పెట్టుకుంటే రుచి తెలుస్తుంది మనకు, నాలుక కూడా ప్రమాణమే. చేదుగా ఉందా, తీపిగా ఉందా, పుల్లగా ఉందా, ఉప్పగా ఉందా అనే జ్ఞానం వస్తున్నది కదా. ఆ జ్ఞానం వస్తున్నప్పుడు దేని వలన వస్తున్నది, జింహేంద్రియం వలన వస్తున్నది, నాలుక వలన వస్తున్నది. కనుక ఈ నాలుక కూడా ప్రమాణమే. అదేవిధంగా స్పర్శను తెలుసుకుంటాం, ఇది మెత్తగా ఉన్నది అని తెలుస్తున్నది, మెత్తగా ఉన్నది అనే జ్ఞానం. ఈ స్పాంజి మెత్తగా ఉన్నది జ్ఞానం, అది ప్రమ. కనుక ఈ స్పర్శ చర్మం స్వగింద్రియం, ఈ స్పర్శ ఇంద్రియం వల్ల జ్ఞానం వస్తున్నది కనుక ఇది ప్రమాణం. ప్రమాణం ఇస్తున్నది కనుక ప్రమాణం. శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు, మనకు ప్రత్యక్షంగా మనకు తెలుస్తాయి. అట్లాగే అనుమాన ప్రమాణం అని కొన్ని కొన్ని పొగ వస్తుందంటే అక్కడ నిప్పు ఉండుంటుంది అని చెప్పి అనుమానం పడతాం కదా, అనుమాన ప్రమాణం. అదేవిధంగా ఉపమాన ప్రమాణం, ఉపమానం అంటే పోల్చి చెప్తాం. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉన్నది అనే జ్ఞానం వస్తుంది, రౌండ్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటే చంద్రుడికి పోలిస్తాం, అప్పుడు చంద్రుడి జ్ఞానం వస్తుంది. అమ్మాయి ఎట్లా ఉంటుంది చెప్పండి అని అడుగుతారు. అబ్బాయి అడుగుతాడు, అమ్మాయిని చూసి వచ్చారు కదా ఎట్లా ఉంది, ఆ రోజుల్లో తల్లిదండ్రులు చూసేవాళ్ళు మొదట, ఎట్లా ఉన్నది ఈ అమ్మాయి అని అడుగుతాడు అబ్బాయి అప్పుడు. ఇప్పుడు అమ్మా నాన్నలు అడగాలి అబ్బాయిని, నువ్వు చూసుకున్న అమ్మాయి ఎట్లా ఉన్నది, నువ్వు పెళ్లి చేసుకుంటానన్న అమ్మాయి ఎలా ఉంటుంది, అంటే చంద్రుడి ముఖంలాగా ఉంటుంది అన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, కంపారిజన్ అన్నమాట. జ్ఞానం వచ్చింది కదా ఎలా ఉంది ఆ అమ్మాయి ముఖం అనే జ్ఞానం వచ్చింది కనుక, అప్పుడు ఆ జ్ఞానం ఉపమానం ద్వారా తెలుసుకున్నాం కనుక ఉపమాన ప్రమాణం అన్నాం. అట్లా ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం అని కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అర్థాపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం అని చెప్పి ఇంకా శబ్ద ప్రమాణం, న్యూస్ పేపర్లో మనం కొన్ని తెలుసుకుంటాం శబ్దం వల్ల, లౌకిక శబ్దం వల్ల కొంత జ్ఞానం వస్తుంది. న్యూస్ పేపర్ చదివినా మళ్ళీ న్యూస్ విన్నా కూడా మనకు శబ్దం వలన లౌకిక జ్ఞానం వస్తుంది. ఆ లౌకిక జ్ఞానం వచ్చినప్పుడు కూడా మనకు అది కూడా ప్రమాణంగానే పనిచేస్తుంది శబ్ద ప్రమాణం. అదేవిధంగా ఆత్మను తెలుసుకోవాలి అంటే మనం ఏం తెలుసుకుంటాం ఆత్మ ద్వారా, దేని ద్వారా తెలుసుకుంటాం ఆత్మని అంటే, ఆత్మని మనం అలౌకికమైనటువంటి అపౌరుషేయమైనటువంటి శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం. శాస్త్రం ద్వారా, అపౌరుషేయమైన శాస్త్రం ద్వారా ఆత్మని మనం తెలుసుకుంటాం గనక శాస్త్రం కూడా ప్రమాణమే, శాస్త్రం కూడా ప్రమాణం. మరి ఈ ప్రమాణాలన్నింటిలో ధ్యానం చెప్పబడిందా? ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్థాపత్తి అనుపలబ్ధి లౌకిక శబ్ద శాస్త్ర శబ్ద వీటన్నింటిలో ధ్యానం అనేటువంటి ప్రమాణం చెప్పబడిందా? చెప్పబడలేదు. అంటే జ్ఞానం రావడానికి ధ్యానం అనేది ఉపయోగపడదు. అర్థమైంది కదా? జ్ఞానాన్ని ఇవ్వదు ధ్యానం, ఏ జ్ఞానాన్ని ఇవ్వదు. మన అబ్బాయికి ఫిజిక్స్ జ్ఞానం కావాలి అంటే ఒరే ధ్యానం చేయరా ఫిజిక్స్ జ్ఞానం వస్తుంది అని అంటాం. మన అబ్బాయికి సంగీత జ్ఞానం లేకపోతే, అమ్మాయికి సంగీత జ్ఞానం లేకపోతే ఒకవేళ అమ్మా నువ్వు ధ్యానం చెయ్యి నీకు ఆ జ్ఞానం వస్తుంది అని అంటామా? ధ్యానం చేస్తే ఏ జ్ఞానమూ రాదు. కనుక ధ్యానం అనేది జ్ఞానాన్ని ఇవ్వదు, ఆత్మ జ్ఞానాన్ని ఎట్లా ఇస్తుంది? చాలా మంది ధ్యానంలో కూర్చొని ఆత్మను చూస్తాను, ఆత్మను తెలుసుకుంటాను అంటాడు. ఆత్మలో ఏ జ్ఞానం, ధ్యానంలో ఏ జ్ఞానము రాదు. ఏ జ్ఞానము రానప్పుడు ఆత్మ జ్ఞానం మాత్రం ఎట్లా వస్తుంది? కనుక రెండో విషయం ఏమిటి, ఆత్మ ధ్యానం వలన ఏ జ్ఞానము రాదు, ఆత్మ జ్ఞానం కూడా రాదు. కనుక ధ్యానం అనేటువంటిది ప్రమాణం కాదు. మొదటి విషయం ఏం చెప్పాను, ధ్యానం మోక్షాన్ని ఇవ్వదు అని చెప్పాం. రెండవది ఏం చెప్పాను, ధ్యానం అనేటువంటిది జ్ఞానాన్ని కూడా ఇవ్వదు అని చెప్పాం. మూడవ విషయం ఏమిటంటే ధ్యానం వల్ల ఏమిటి అయ్యా అంటే కొన్ని సిద్ధులు లభిస్తాయి. ధ్యానం చేస్తే సామాన్యమైనటువంటి కొన్ని శక్తులు వస్తాయి మనిషికి, విశేషంగా సామాన్యంగా కొన్ని అతీత శక్తులు అన్నమాట, మెరకిల్స్ అంటారు చూసారా, సిద్ధి. ఆయనకి చాలా సిద్ధులు ఉన్నాయండి అంటుంటారు, ఆయన సిద్ధ పురుషుడు అండి. మనం వెళ్ళగానే మన మనసులో ఏముందో చెప్పేస్తాడు ఆయన, మనకెక్కడ ఏం జరిగిందో చెప్పేస్తాడు. అలా చెప్పగానే మనం ఏమనుకుంటాడు, ఆయనకి చాలా సిద్ధి ఉందండి, సిద్ధులు ఉన్నాయి, అన్ని కనుక్కొని చెప్పేస్తాడు, ఆయనకి అతీత శక్తి ఉన్నది ఆయన అనుకుంటాం. ఈ ధ్యానం వలన శక్తులు వస్తాయి, పురాణాల్లో చెప్పబడినాయి, యోగశాస్త్రంలో కూడా చెప్పబడింది. ధ్యానం చేస్తే కొన్ని సిద్ధులు లభిస్తాయి, మెరకిల్స్ పొందవచ్చు మనిషి, యోగ సిద్ధులు అంటారు వాటిని, యోగ సిద్ధి లభిస్తుంది. కానీ ఈ యోగ సిద్ధి అంటే అవతల వాళ్ళ మనసు చదవడం. ఇప్పుడు మనం క్లాసుకు రావాలంటే ట్రాఫిక్ జామ్గా ఉంటుంది, కష్టం. అందుకని పైన ఎగిరి వస్తే ఆకాశంలో బాగుంటుంది, మనకు కూడా కొన్ని సిద్ధులు ఉంటే బాగుంది. ఆకాశంలో అట్లా ఎగురుకుంటూ వచ్చేస్తే క్లాసుకి కారు వాహనాల పని లేదు కదా అనిపిస్తుంది. అట్లాగే కొంతమంది నీళ్లలో తేలడం, గాలిలో ఎగరడం, అన్ని సృష్టించడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటారు, అలచేతిలోనే అన్ని సృష్టిస్తారు. ఇవన్నీ సిద్ధులు అంటాం. ఆ సిద్ధుల వల్ల వాళ్ళు కొన్ని చూస్తారు, రాబోయే విషయాలను కూడా చూస్తారు, జరగబోయే వాటిని చూస్తారు, ఈ గోడ అవతల ఉన్న వాళ్ళని కూడా చూస్తారు, వాళ్ళు మాట్లాడుకునేవన్నీ కూడా వింటారు. కొన్ని కొన్ని టెలిపతి కూడా అని అంటారు. ఒక రష్యా నుంచి ఒకతను వచ్చాడు. మనం ఎక్కడైనా ఏ వస్తువునైనా పెడితే ఒక యోగా కాన్ఫరెన్స్ వచ్చాడు అతను. ఒక వస్తువుని వాచ్ తీసుకెళ్లి ఎక్కడో దాచి పెడతాం మనం, మనకు తెలిసిన తోట. అతను స్టేజ్ మీద ఉంటాడు, అతనికి తెలియదు మనం ఎక్కడ దాచిపెట్టాము. కళ్ళు మూసుకొని ఉంటాడు, వెళ్ళి తీసుకొస్తాడు ఎక్కడ పెట్టాము. నేను చూశాను అతను, వందల మంది ఆడియన్స్ ఉన్నారు, ఇతన్ని కనుక్కున్నాడు, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు, ఎక్కడ పెట్టామో వెళ్ళి తీసుకొచ్చాడు. అంటే యోగా ద్వారా సిద్ధులు ఉంటాయి అని చూపించడం కోసం అతను అలా చేశాడు అన్నమాట. అట్లా రకరకాల సిద్ధులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిద్ధుల వల్ల ధ్యానం చేసే సిద్ధులు లభిస్తాయి, అష్టసిద్ధులు లభిస్తాయి, శరీరం తేలికగా అయిపోవడం, హనుమంతుల వారికి అష్టసిద్ధులు ఉన్నాయి, అట్లాంటి సిద్ధులన్నీ లభిస్తాయి. కానీ ఈ సిద్ధులు లభించేవన్నీ కూడా అనాత్మ వస్తువుల గురించే, దానితో ఆత్మతో సంబంధం ఉండదు వాటికి. అవి కొంతసేపు ఉంటాయి ఆ సిద్ధులు, కొన్ని పోతాయి. కనుక మనిషికి ఆ సిద్ధి అనేటువంటిది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. ధ్యానం వలన సిద్ధులు లభిస్తాయేమో కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆ సిద్ధులు లభించినా కూడా మనిషికి అవి అనాత్మ విషయాలే, వాటి వల్ల మనిషిలో అజ్ఞానం పోదు. ఆ సిద్ధులు పొందినంత మాత్రాన మనిషికి ఆనందం, సుఖం, శాంతి ఉంటాయని చెప్పడానికి లేదు. సిద్ధులున్నంత మాత్రాన మనిషికి ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. అజ్ఞానం ఉన్నంతసేపు ఏ మనిషికి శాంతి సుఖం ఉండదు. కనుక సిద్ధులున్నంత మాత్రాన మనిషి ఆనందంగా ఉంటాడు అనుకోవద్దు. సిద్ధులున్నా కూడా నరకయాతను అనుభవిస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు మనం తెలుసు. నేను పేర్లు చెప్పడం ఇష్టపడను. కనుక సిద్ధులు ఉన్నా కూడా మనిషి నరకయాతను అనుభవిస్తూ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక అటువంటి సిద్ధులు జ్ఞానానికి సంబంధం లేదు, మనకు అటువంటి సిద్ధులతో పని లేదు. అసలు సిద్ధుల్ని గురించి ఆలోచించకూడదు. ఎవరికైనా సిద్ధులు ఉన్నాయి చెప్పి మనం పరిగెట్టకూడదు. అవి ఆత్మజ్ఞానం ముందు ఎందుకు అంటే, ఆత్మజ్ఞానాన్ని ఒక చోట పెడితే ఆ సిద్ధులన్నీ ఒక చోట పెడితే దూది పింజాల్లాగా ఎగిరిపోతాయి. అంత విలువని అర్థం, వాటికి విలువే లేదు. కానీ పిచ్చి జనం ఏంటంటే సిద్ధుల్ని చూడంగానే ఆయనే దేవుడు, ఆయనే భగవాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మాంత్రికుడు చేస్తాడు, మాంత్రికుడు ఉన్నాడు సరే, మెజీషియన్ చేస్తాడు. మా చిన్నప్పుడు ఇంటికి కొండ జాతి వాళ్ళు వచ్చేవాళ్ళు, వచ్చి పుష్పాన్ని సృష్టించాడు వాడు చేతిలో, ఇట్లా పట్టుకున్నాడు, కళ్ళు తెరిచాడు, పుస్తకం పుష్పం చూపించాడు. అట్టని చెప్పి వాడిని భగవంతుడు అని అంటామా, ఈశ్వరుడు అని చెప్పి అనగలమా, జ్ఞాని అనగలమా? కొండ జాతి వాడికి కూడా కొన్ని సిద్ధులు ఉన్నాయి. కొన్ని మూలిక చేతిలో పెట్టుకొని పుష్పాలింగా చేసేస్తాడు. అందుకని చెప్పి వాడికి సాష్టాంగ నమస్కారం చేసి నాయన నువ్వే దేవుడు అంటారా? ఇక సిద్ధులకి దైవత్వానికి సంబంధం లేదు. సిద్ధులున్నంత మాత్రాన భగవానుడు కాలేడు. అందుకని ఎవరో కొంచెం సిద్ధులు చూపించినంత మాత్రాన భగవాన్ అని పక్కన చేర్చి ఆయన ఫోటోలు పెట్టుకొని మా ఇంట్లో కూడా ఇది పడింది, మా ఇంట్లో అది పడింది అని చెప్పి జనాలు ప్రచారాలు, ఇంతింత విభూతి పడిందట వాళ్ళింట్లో పడితే ఏమైంది, నీకు దుఃఖం ఏమన్నా పోయిందా అంటే పోలేదు, ఎక్కువైందన్నది. కనుక విభూతి పడినంత మాత్రం నీ దుఃఖం పోదు, నీ అజ్ఞానం పోదు, నీకున్న అభద్రత పోదు, నీకున్నటువంటి ఎటువంటి సమస్య పోదు. ఆ కాసేపు తాత్కాలికమే. కనుక ఇప్పుడు మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ధ్యానం వలన మోక్షము రాదు, ధ్యానం వలన ఆత్మ జ్ఞానము రాదు, ధ్యానం వలన సిద్ధులు వచ్చినా కూడా అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆ సిద్ధుల వల్ల మన యొక్క దుఃఖము పోదు, అజ్ఞానము పోదు, శాంతి రాదు. కనుక ధ్యానం వలన ఏమి లభిస్తుంది, ఏమి లభించదు అని చెప్పి మనకి ఇప్పుడు తెలిసిపోయింది. మొదటి విషయం. కనుక ఈ ధ్యానం ఎందుకు చేయాలి? అప్పుడు నేను ఎందుకు చేయాలి ధ్యానం? జ్ఞానము ఇవ్వదు, మోక్షము ఇవ్వదు, సిద్ధులు వచ్చినా కూడా వద్దంటున్నారు. అసలు నాకు సిద్ధులు వస్తాయో రాదో అసలు విషయం తెలియదు. వచ్చినా కూడా అవన్నీ యోగ శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ప్రతిబంధకాలని చెప్పబడింది. సిద్ధులు వచ్చినా కూడా అవి నీకు ఆటంకాలే, ప్రతిబంధకాలు అవుతాయి. కనుక సిద్ధుల కోసం పోరాడవద్దు, పాపులాడవద్దు. అవతల వాళ్ళ మనసు తెలుసుకునేది ఎట్లా అని అనుకుంటారు. ఎందుకు అవతల వాళ్ళ మనసు తెలుసుకోవడం? నీ మనసును నువ్వు తెలుసుకో, నీ మనసును నువ్వు నిగ్రహించడం తెలుసుకో, అవతల వాళ్ళ మనసు నీకెందుకు అని. అట్లా మనుషులకి సిద్ధులు అంటే చాలా కోరిక ఉంటుంది, దానివల్ల కూడా ప్రయోజనం లేదని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి దేనికండి ధ్యానం చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది కదా. మరి అప్పుడు శాస్త్రం చెప్తుంది, ధ్యానం అనేది మనస్సు ఏకాగ్రత కోసం చెయ్యాలి. ధ్యానాలు రెండు రకాలు. శాస్త్రం వినడానికి ముందు చేసే ధ్యానం, శాస్త్రం విన్న తర్వాత చేసే ధ్యానం. ధ్యానం రెండు రకాలు. రెండవ విషయాన్ని చెప్తున్నాను. ఇందాక మూడు విషయాలు చెప్పాను, మొదటి టాపిక్ అది. రెండో టాపిక్ ఏంటంటే ధ్యానం చేయడం వలన మనకు ఏం ప్రయోజనం అంటే ఏకాగ్రత, చిత్త ఏకాగ్రత లభిస్తుంది. చిత్త ఏకాగ్రత దేని కొరకు అంటే ఆత్మజ్ఞానం పొందడం కొరకు. ఆత్మజ్ఞానాన్ని పొందడం కొరకు చిత్త ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటారు. ఈ చిత్త ఏకాగ్రత అనేది మనస్సుని, చిత్తం అంటే మనస్సు, ఏకాగ్రత అంటే ఏకీముఖం చేయడం. మనసులో ఉన్న మలినం పోవాలంటే కర్మయోగం చేస్తే పోతుంది, చిత్త మలం పోతుంది, మల నివృత్తి కర్మయోగం ద్వారా అన్నాం. మరి చిత్త ఏకాగ్రత రావాలంటే ధ్యానం ద్వారా. ఈ ధ్యానం రెండు రకాలు అంటున్నాము. శాస్త్రం చదవడానికి ముందు చేసే ధ్యానం, శాస్త్రం చదివిన తరువాత చేసే ధ్యానం. చదివిన అంటే 10 సంవత్సరాలు కనీసం చదివిన తర్వాత చేసే ధ్యానం. 10 సంవత్సరాలు కాకపోతే కనీసం 2 సంవత్సరాలు వేసుకున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాలు చదివాం కదా, తర్వాత చేసే ధ్యానం, 3వ సంవత్సరం చేసే ధ్యానం, అట్లా కూడా చెప్పుకోవచ్చు. తేడా ఏమిటండి అంటే ఈ యొక్క శాస్త్రం చదవడానికి ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటాం. శాస్త్రం చదవడానికి ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటాం. శాస్త్రం చదివిన తర్వాత చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటాం. నిధిధ్యాసనం అంటాం లేక వేదాంత ధ్యానం అంటాం. శాస్త్రం చదవడానికి ముందు చేసే ధ్యానం ఉపాసన, ఏకరూప ఉపాసన, కృష్ణ ఉపాసన, శివ ఉపాసన, రామ ఉపాసన. బాగా శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత, నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత చేసే ధ్యానం జ్ఞాన నిష్ట కోసం చేసే ధ్యానం. ఏం ధ్యానం? వేదాంత ధ్యానం లేక నిధిధ్యాసన రూప ధ్యానం. ఉపాసన ధ్యానం అంటే ఏమిటి అంటే దానికి ఒక డెఫినేషన్. ఈ రెండు ధ్యానాలకి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. దానికి ఒక డెఫినేషన్, దీనికి ఒక లక్షణం, దానికి ఒక లక్షణం. ఉపాసన ధ్యానం అంటే ఏమిటంటే సగుణ బ్రహ్మ విషయక ఉపాసన ధ్యానం. శాస్త్రం చదవడానికి ముందు చేసేటటువంటి కృష్ణ ధ్యానం, రామ ధ్యానం, దేవీ ధ్యానం, ఈ ధ్యానాలన్నీ కూడా లక్షణం చెప్పబడింది. సగుణ బ్రహ్మ విషయక మానస వ్యాపార ఉపాసన ధ్యానం. సగుణ అంటే గుణాలతో కూడినటువంటి. ఇప్పుడు ఈ దేవి నవరాత్రుల్లో దేవిని ఉపాసన చేస్తారు. అష్టభుజాదేవిని, ఆమెకి 8 చేతులున్నాయని, ఇన్ని ఆయుధాలున్నాయని, ఈ సింహవాహిని అని, అట్లా గుణాలతో కూడినటువంటి సగుణ బ్రహ్మ. ఆ బ్రహ్మాన్ని సగుణ రూపంగా ఇట్లాంటి రూపాలు ఉన్నటువంటి దేవి అని ఉపాసన చేయడం. సగుణ బ్రహ్మ విషయత మానస వ్యాపార, మనస్సులో జరిగేటటువంటి వ్యాపారం క్రియ మానస వ్యాపార, దీనిని ఏమంటాం? ఉపాసన ధ్యానం అంటాం. మరి నిధిధ్యాసనం అంటే ఏమిటి అంటే నిర్గుణ బ్రహ్మ విషయక, నిర్గుణ బ్రహ్మ విషయక మానస వ్యాపార నిధిధ్యాసనం. ఇక్కడ రూపం ఉండదు, గుణాలుండవు, అవయవాలుండవు. అక్కడైతే సగుణ ధ్యానంలో అయితే సకల కళ్యాణ గుణ, ఆ భగవంతుణ్ణి ఆ రూపంగా ఈ రూపంగా ఆయన స్థుతిని చేస్తూ ధ్యానిస్తాం. ఇక్కడైతే ఏ గుణాలు ఉండవు. ఆత్మధ్యానం, నిర్గుణ బ్రహ్మ అంటే ఆత్మధ్యానం అది. ఇప్పుడు మనకి ఈ ధ్యానం అంటే ఏమిటో తెలిసింది, ఉపాసన అంటే ఏమిటో తెలిసింది, ధ్యానం అంటే ఏమిటో తెలిసింది. ఈ ధ్యానం ఎందుకు చేయాలన్నాం? మొదట ఏకాగ్రతను పొందడం కోసం. అంటే శాస్త్రం చదివేటప్పుడు ఆత్మజ్ఞానం కలగాలి అంటే మనకు ఏకాగ్రత కావాలి. మనసు అటు ఇటు పరిగెడుతున్నది అనుకోండి, అప్పుడు మనకు ఏకాగ్రత ఉండదు. క్లాసులో కూర్చుంటాం కానీ ఎక్కడో ఉంటుంది మనస్సు, ఏకాగ్రత లేదు అని అర్థం. కాసేపు వింటుంది, 5 నిమిషాలు వింటుంది, మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటుంది, ఎక్కడికో వెళ్తూ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు వచ్చారంటుంది. సెంట్రల్ స్టేషన్లో కూర్చున్నా కూడా మనసు చెదరకుండా ఉండగలిగితే అది నిజమైన నిగ్రహం. సెంట్రల్ స్టేషన్లో, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో కూర్చున్నా కూడా మనసు చెలించకూడదు. ఒక పుస్తకం చదువుతున్నామంటే ఇంకా దాంట్లోనే ఏకాగ్రత రావాలి. అంతటి ఏకాగ్రత ఉంటేనే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వస్తుంది. ఎందుకు చాలా మందికి అహం బ్రహ్మాస్మి జ్ఞానం రాదు, అర్థమైందా? ఇప్పుడు అచంచలమైనటువంటి మనస్సు లేకపోవడం వల్ల. మనస్సు చంచలమైతే ఆత్మజ్ఞానం రాదు. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసేటప్పుడు మనస్సు అక్కడే ఉండాలి, స్థిరంగా స్థిమితంగా. అలా ఉండాలి అంటే ఉపాసన చేయాలి. అందుకే దేవీ నవరాత్రులు 10 రోజులు నువ్వు ఉపాసన చేస్తే, కూర్చొని రోజు ధ్యానం చేస్తే ఏకాగ్రత వస్తుంది. తర్వాత నీకు జ్ఞాన యోగ్యత వచ్చి గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదువుతావు అని చెప్తారు మన వాళ్ళు. అయినా కూడా మనకు ఏకాగ్రత రావడంలా. మనకు ఇష్టమైనది చూస్తే ఏకాగ్రత వస్తుంది. క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉంటుంది, సీరియల్ చూసేటప్పుడు ఎంత ఏకాగ్రత ఉంటుంది. సీరియల్ చూసే వాళ్ళకి ఎవరు వస్తున్నారా పోతున్నారా కూడా తెలియదు. క్రికెట్ చూస్తుంటే దొంగలు పట్టి బీర్వాలోంచి డబ్బులన్నీ తీసుకుపోయింది కూడా తెలియదు. ఎంత ఏకాగ్రత, ఎందుకని? వాళ్ళకి ఇష్టం. క్రికెట్ మ్యాచ్ అంటే అంత ఇష్టం, ప్రపంచాన్ని మర్చిపోయినారు. సీరియల్ చూస్తుంటే ఆ మామీకి మామకి ఏమీ తెలియదు, దొంగవాడు వచ్చింది కూడా వీడి ఇంటికి. అంత ఇంట్రెస్ట్, అంతటి ఇంట్రెస్ట్ మనకు శాస్త్రం మీద ఉంటేనే, అంతటి శ్రద్ధ శాస్త్రం మీద ఉంటేనే ఏకాగ్రత ఉన్నట్లు. ఆ ఏకాగ్రత ఉన్నప్పుడే మనకు శాస్త్రం వంటబడుతుంది. కనుక కొన్ని సంవత్సరాలు మనం ఏకాగ్రత లేకుండానే వింటూ ఉంటాం. చాలా మంది ఎవరో ఉత్తమ అధికారులు తప్ప ఏకాగ్రతతో వినేది అందరూ ఏకాగ్రతతో వినలేరు. విందామని ఉన్నది స్వామిని, కానీ కాలు నొప్పి, నడు నొప్పి, పన్ను నొప్పి, కన్ను నొప్పి, ఏదో ఒక నొప్పి. నాకు లేకపోయినా మా అబ్బాయికి నొప్పి, ఇంకా బాధపడుతున్నాడు. లేకపోతే ఇంట్లో ఇంకెవరికో బాధ ఉన్నదంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, ఏకాగ్రత పోయింది. కనుక మన వాళ్ళు చక్కగా రోజు ఉపాసన చెయ్యి, భగవంతుడి ముందు కూర్చో, కళ్ళు మూసుకో, కాసేపు ధ్యానం చెయ్యి అని అన్నారు. ఎక్కడ చేస్తామండి, టైం ఎక్కడ ఉందండి, మా అబ్బాయికి అమ్మాయికి వీళ్ళకి చేసేటప్పటికి సరిపోయింది అని కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాం. ఏకాగ్రత లేకుండానే గడిపాం. మనస్సు చంచలంగా ఉంది. ఇప్పుడు నిర్ధారణ చెయ్యాలి అంటే దాన్ని ఎంత కష్టం. మొక్కై వంగనిది మానై వంగున మ్రాను వంగున అంటారు. చిన్నప్పుడు వంగని మనస్సు, ఏకాగ్రత పొందని మనస్సు పెద్ద అయితే ఏకాగ్రత వస్తుందా? అందుకని చిన్న వయసులోనే ధ్యానం చెయ్యి అని చెప్పి చెప్పారు మన వాడు. ఎన్ని పనులున్నా సరే ఆ ధ్యానం చెయ్యాలి. అందుకని కాంతి పరమాచార్యులు చెప్తుంటారు, నీకు ఎన్ని పనులున్నా సరే వందల వేల పనులున్నా సరే నీ అనుష్ఠానం, నీ ఆచరణ మారకూడదు. సంధ్యావందనం చేయాలంటే చెయ్యాలి, దీపారాధన పెట్టాలి రోజంట పెట్టి తీరాలి, పూజ చెయ్యాలి అంటే చెయ్యాలి. ఆరు నూరైనా నూరు ఆరైనా సరే, పిడుగులు పడినా వర్షం పడినా గాలివాన వచ్చినా ఏమైనా సరే నేను ఇది చేసి తీరతాను ప్రతిరోజు అనేటటువంటి నిష్ఠ ఉండాలి మనిషి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఏకాగ్రతను పొందగలుగుతాడు. కనుక అలా ఏకాగ్రత పొందిన మనస్సు ఏం చేయాలి తర్వాత, ఆ ఏకాగ్రత అష్టాంగ యోగం ద్వారా కూడా వస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు ఆత్మజ్ఞానం పొందాలి మనిషి, మోక్షాన్ని పొందాలి కదా. ఇప్పుడు మనం చదివే విషయం ఏమిటి, మోక్ష విషయం. చదివే వాళ్ళందరూ మోక్షం పొందాలి, నేను ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా నేను ఈ జన్మలోనే మోక్షాన్ని పొందాలని కోరుకునే వాళ్లే కదా. మోక్షం పొందడం అంటే ఆత్మజ్ఞానం అని చెప్పాం కదా మనం. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి, నెక్స్ట్ స్టెప్. ధ్యానాలు రెండు విషయాలు తెలుసుకున్నాం, ఉపాసనా ధ్యానం, నిధిధ్యాసన ధ్యానం, శాస్త్రానికి ముందు చేసే ధ్యానం, శాస్త్రం తర్వాత చేసే ధ్యానం. ఇప్పుడు శాస్త్రం తరువాత చేయడానికి ధ్యానం ఈ ఆరో అధ్యాయం. ఈ ఆరో అధ్యాయం ధ్యానయోగం, శాస్త్రం చదివిన తర్వాత చేసే ధ్యానయోగం. కనుక శాస్త్రం చదవడం అంటే ఏమిటండి తెలుసుకోవాలి కదా. శ్రవణం, మననం, అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం పోవడమే మోక్షం. ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మ జ్ఞానం రావాలి. నేను ఎవరిని అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అలా ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చేయాలంటే శ్రవణం చేయాలి, వినాలి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రకరణ గ్రంథాలు గురుముఖంగా వినాలి అనేక సంవత్సరాలు. దానికి పరమార్థానంద స్వామి వారు ఏం చెప్తారంటే, శ్రవణం అంటే ఏమిటి అన్నారు. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ. కన్సిస్టెంట్ అంటే నిరంతరం నిరాటంకంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా చదవాలి. నిరాటంకంగా కన్సిస్టెంట్ సిస్టమాటిక్ పద్ధతిగా చదవాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నాకు అనిపించింది ఏదనిపిస్తే చదవకూడదు. గురువుగారిని అడగాలి ఏం వినాలి, ఏది వినాలి మొదట, దీని తర్వాత ఏది వినాలి అని గురువుగారు చెప్పిన ప్రకారం వినాలే కానీ నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పి అన్ని తిన్నాం అనుకోండి, పిల్లవాడికి ఇష్టం అని చెప్పి ఏది పడితే అది తింటే వాడికి అజీర్ణం చేస్తుందా చెయ్యదా. అందుకని తల్లి ఏం చేస్తుంది, అన్ని డబ్బాలు దాచిపెడుతుంది. వాడు ఏం తినాలో ఎప్పుడు తినాలో తల్లి ఇస్తుంది అన్నమాట వాడి చిన్నపిల్లవాడికి, లేకపోతే అజీర్ణ రోగాలన్నీ వస్తాయి. అదేవిధంగా వేదాంతం చదివేటప్పుడు మనం ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు వాళ్ళవి వీళ్ళవి అనేక రకాలమైన వినకూడదు. ఒక పద్ధతిలో చెప్పేటటువంటి గురు పరంపర దగ్గరే వినాలి, పద్ధతిగా వినాలి, నిరాటంకంగా కన్సిస్టెంట్గా. ఎప్పుడూ అంటే ఆటంకాలు ఉండకూడదు. క్లాసుకి వెళ్తున్నామంటే ఒకసారి వెళ్తాం, పది రోజులు వెళ్ళాం, మళ్ళీ పది రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు నెలలు వెళ్ళాం, అట్లా వెళితే అర్థం కాదు శాస్త్రం. నిరాటంకంగా ఒక పద్ధతిగా, ఈ చాప్టర్ తర్వాత ఈ చాప్టర్, ఈ ఉపనిషత్తు తర్వాత ఈ ఉపనిషత్తు, ఇట్లా ఉంటుంది పద్ధతి. మన పిల్లల్ని చదువుతున్నది పద్ధతిగా ఉందా లేదా స్కూల్లో, ఈ కోర్సు ఫస్ట్ స్టాండర్డ్ కోర్సు సెకండ్ స్టాండర్డ్ కోర్సు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు సబ్జెక్ట్. అంతేగాని పదో తరగతి పుస్తకాలు ఆరో తరగతిలో, ఆరో తరగతి పుస్తకాలు పదో తరగతిలో చదువుతారా, చదవరు కదా. ఎంఏ పుస్తకాలు ఎంఏ చదివేటప్పుడు చదువుతారు, బిఏ పుస్తకాలు బిఏ చదివేటప్పుడు చదువుతారు. కానీ మనం మాత్రం వేదాంతానికి వచ్చేటప్పుడు ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు, ఎవరిని అడగం, ఆ ఏముందిలే వాళ్ళని అడిగేది, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరు అనుకుంటారు చాలా మంది. మనం చదవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, మనం పైకి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు, అన్ని అనుమానాలు మనుషులకి. అలా ఉండదు, దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. కనుక నిరాటంకంగా ఒక పద్ధతి కాదు. ఏం చదవాలి అంటే ఏది పడితే చదవకూడదు. రామాయణం భారత భాగవతాలు చదివితే మోక్షం రాదు, పుణ్యం వస్తుంది. వేదాంత గ్రంథాలు చదవాలి, వేదాంతిక్ స్క్రిప్చర్స్ అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ప్రకరణ గ్రంథాలే చదవాలి, ఆత్మవిద్యనే చదవాలి. ఆత్మవిద్యను ఏదైతే ఇస్తుందో అదే చదవాలి. అలా ఎవరు చెప్తారు, ఆ గురువు మాత్రమే చెప్పగలరు. కనుక సిస్టమాటిక్ కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ ఎవరి దగ్గర చదవాలి, ఒక సమర్థుడైనటువంటి గురువు దగ్గర చదవాలి, కాంపిటెంట్ టీచర్. శాస్త్రం బాగా క్షుణ్ణంగా చదివి శాస్త్రాన్ని మళ్ళీ చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి గురువు దగ్గరనే చదవాలి, కాంపిటెంట్ టీచర్. ఆ టీచరు 16వ శతాబ్దం 17వ శతాబ్దమో 10వ శతాబ్దం టీచర్ కాకూడదు. ఆయన మహానుభావుడండి, మా గురువు గారండి అని చెప్పి ఎప్పుడండి ఆయన అంటే 11వ శతాబ్దం ఆయన అంటే ఏం ప్రయోజనం? అందుకని స్వామీజీ చెప్తారు అలైవ్ టీచర్. ఇప్పుడు మన ముందు బ్రతికి జీవించి మన కళ్ళ ముందు కనపడే గురువు కావాలి మనకు. అందుకని ఎప్పుడో ఏ శతాబ్దంలోనో ఆయన ఏదో పుస్తకాలు రాశాడని చెప్పి ఆయన చదివి మనం మోక్షాన్ని పొందలేం. మనకు ఆయన ప్రోత్సాహాన్ని ఇస్తాడే కాని మోక్షాన్ని ఇవ్వడు. ఎవరైనా కావచ్చు, ఎంతటి మహాత్ముడైనా కావచ్చు, ఎంతటి దేవుడైనా కావచ్చు, దేవుడైనా సరే ఆయన పుట్టబెట్టుకొని నా జ్ఞానం వస్తుంది అనకూడదు. కాదు, గురువు దగ్గరికి వెళితేనే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, కఠోపనిషత్తులో చెప్పాడు యమధర్మరాజు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పాడు, గురువు దగ్గరికి వెళ్ళి సమర్థుడైనటువంటి గురువు కావాలి. అది పొందాలి అంటే జన్మజన్మల సుకృతం ఉంటే తప్ప లభించదు. ఒక ఆయన వచ్చి దయానంద స్వామి దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమండి నాకు మంచి గురువును పొందాలంటే ఏం చెయ్యాలండి అన్నాడు. దయానంద స్వామి గారి దగ్గరికి వచ్చి నాకు మంచి గురువు దగ్గర పొందితే బాగుండు, మంచి గురువుని ఎక్కడ వెతకాలి, ఎక్కడ పొందుతాను నేను అని అడిగాడు. మంచి గురువు ముందు నుంచోని దయానంద స్వామి వారి ముందు ఆయన గురువు అని తెలియక, ఆయన జ్ఞానం విషయం తెలియక, ఎక్కడో గురువు కోసం అంటే ఏదో సిద్ధులు ఉన్నవాడు, పెద్ద పెద్ద శక్తులు ఉన్నవాళ్లే గురువులు అనుకుంటుంటారు అందరు. అప్పుడు స్వామి చెప్పారు, నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను, నీకు దొరుకుతాడులే గురువు అని చెప్పాట స్వామి వారు. ఏం చేస్తారు కనుక మన ముందున్నది అది వజ్రమా మామూలు రాయా అని తెలుసుకోవడానికి మనకు కొంచెం బుద్ధి ఉండాలి కదా. అది లేనప్పుడు భగవంతుడు కూడా రక్షించలేడు. ఇలా నడిచి వెళ్తూనే ఉంటాం, మనకు అది రాయిలాగా కనపడుతుంది. తర్వాత వజ్రాల వ్యాపారం వచ్చి చూసి ఆహా ఇది వజ్రం అని చెప్పి దిగిపోతాడు. అదే రాయి మనం ఇందాక చూసినప్పుడు రాయి అనుకున్నాం, కానీ అతను తెలుసుకున్నాడు. అదే విధంగా సమర్థుడైనటువంటి గురువు, అలైవ్ టీచర్. ఎంతకాలం చదవాలి? చాలా కాలం, ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్ అన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాలు, దశాబ్దం, 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలు అయినా పట్టచ్చు. మీ పిల్లలు ఎంతకాలం చదివిస్తే వాళ్ళకి పిహెచ్డి డాక్టరేట్లు వస్తున్నాయి చెప్పండి మీరే. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పైన చదివితేనే వాళ్ళు ఒక పొజిషన్కి వస్తున్నారు కదా. మరి మనం మాత్రం ఆత్మజ్ఞానం మోక్షాన్ని పొందాలంటే కళ్ళు మూసుకుంటే పొందుతా అంట. ఎట్లా అండి పొందుతారు? నాకు వస్తుందండి బ్రహ్మను నేను తెలుసుకుంటానా, బ్రహ్మను పొందుతానా, నేను దేవుళ్ళలో కలిసిపోతానా, దేవుడు నాకు కనపడతాడా అండి. కోరికలన్నీ ఉన్నాయి, కానీ ఆ కోరికలు సరి అయినవా కాదా? అవి సరి అయినవి కాకపోతే సరి అయిన కోరిక ఏమిటి? ఆ గురువు గారి మీద నమ్మకం శ్రద్ధ ఉండాలి కదా. కానీ 99% ఆఫ్ పీపుల్కి ఆ గురువు మీద నమ్మకం, గురువు మీద శ్రద్ధ, గురువే మార్గదర్శనం చేస్తుందని చెప్పి అది రావడం పుణ్యం ఉండాలి, దానికి కూడా రాదు చాలా మందికి. ఎందుకంటే కృష్ణ పరమాత్మే చెప్పారు, వేల కొలదిలో ఎవరో ఒక్కరికే అర్జున జ్ఞానం వచ్చేది అన్నాడు. ఎందుకంటే అర్హత లేదు మనుషుల్లో, అర్హతను పొందడానికి ప్రయత్నం చేయడం లేదు కనుక పద్ధతిగా నిరాటంకంగా శాస్త్రాన్ని ఒక సమర్థుడైనటువంటి గురువు దగ్గర అధిక కాలం జీవించి ఉన్న గురువు దగ్గర చదవడమే శ్రవణం. దేనికి శ్రవణం చేయాలి అంటే ఈ శ్రవణం అనేటువంటిది, వినడం అనేటువంటిది అజ్ఞానం పోగొట్టుకోవడానికి. మన పిల్లలు కాలేజీకి వెళ్ళి ఎందుకు చదువుతారు? ఆ యొక్క సైన్స్ గురించి, ఫిజిక్స్ గురించో, కెమిస్ట్రీ గురించో, జువాలజీ గురించో, కంప్యూటర్ గురించో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి. మనం కూడా ఆత్మ గురించి, నా గురించి నాకు అజ్ఞానం ఉన్నది, నేను ఆత్మనని తెలియక, ఆత్మనని తెలియక నేను వేరే శరీరం మనసుని అనుకుంటున్నాను నేను. ఆ అజ్ఞానం ఉండడం వలన శాంతి లేదు, సంతోషం లేదు. కనుక శాంతి, సౌఖ్యము, సంతోషం, ఆనందం రావాలంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం రావాలి. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం, నా గురించి సరి అయిన జ్ఞానం. ఈ జ్ఞానం రావాలి అంటే శ్రవణం చేయాలి. సో అజ్ఞాన నివృత్త్యర్థం శ్రవణం. ఇంత చదివినా కూడా శ్రవణం చేసిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం చివరికి అంటే, చదివాం అనుకుందాం, 10 సంవత్సరాలు చదివాం, చదివిన తర్వాత ఏం చెప్పింది శాస్త్రం ఇంత అంటే, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు నిత్య బుద్ధ ముక్త స్వరూపుడివి, ఈ జగత్తుకు అధిష్టానం, నీ సత్చిత్తు రూపం ఆనంద రూపం, నువ్వు ఎల్లవేళలా ఉంటావు, నీకు మరణం లేదు, జననం లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు, ఇవన్నీ చెప్పింది శాస్త్రం. తత్తుత్వం అసి అని చెప్తుంది శాస్త్రం. నువ్వు బ్రహ్మస్వరూపానివి అంటున్నది శాస్త్రం. నీ వలననే ఈ జగత్తంతా నిలిచి ఉన్నది. ఆ అధిష్టానం నువ్వు, ఆత్మస్వరూపానివి, బ్రహ్మస్వరూపానివి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది శ్రవణ కాలంలో. అది విన్న తర్వాత కూడా మన మనస్సులో సందేహాలు ఉంటాయి, చాలా చాలా సందేహాలు ఉంటాయి. ఏమిటి ఇది? దేవుడు సృష్టి చేశాడు, దేవుడు పైన ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు, ఇలా చెప్పకుండా నేనే దేవుణ్ణి అంటారేమిటి, జీవాత్మే పరమాత్మ అంటారు, నేనే పరమాత్ముని ఎట్లవుతాను అని సందేహం వస్తుంది. విన్నడం అయితే విన్నాం, గురువుగారు చెప్తుంటే తల ఆడించాం, పుస్తకం నోట్స్ రాసుకున్నాం, సీడీలు కొన్నాం, వింటున్నాం, అయినా కూడా ఒక పక్కన ఏదో మూలన సందేహం ఉంటూనే ఉంటుంది. నేనా, పరమాత్మనా? కాసేపు నిద్రకి తట్టుకోలేను, నిద్రకు ఆగలేను, ఆకలికి ఆగలేను, ఆకలి వస్తే కష్టపడతాను, దాహం వేస్తే నిలవలేను, ఇటువంటి నేను పరమాత్మనా? ఇదంతా సరిగా లేదండి అని అనిపిస్తుంది. కనుక అటువంటి సందేహాలన్నీ ఇంకా ఉంటూనే ఉంటాయి విన్న తర్వాత కూడా. పాపం ఆ స్వామిని వారు ఎంత కష్టపడి చెప్తున్నారో మా కోసం, కానీ మన మనస్సుకి ఏమి ఎక్కడం లేదు కదా. ఇంట్లో సమస్యలు, శారీరక బాధలు, అనేక బాధలన్నింటిలో మనసు కొట్టుకుంటున్నది కదా. ఆవిడ చెప్పేవన్నీ ఎందుకని మనకు సత్యంగా అనిపించవు అంటే సందేహ జ్ఞానం, సందేహంతో కూడిన జ్ఞానం. వినేటప్పుడు మనం పూర్తిగా శరణాగతులమై వెళ్ళలే, అహంకారం వదిలిపెట్టలే. అందుకని సందేహంతో కూడిన జ్ఞానం జ్ఞానమే కాదు. ఇప్పుడు ఈ ఫ్యాన్లు ఎంత పవర్ సెంట్ అది ఉంటే షాక్ కొడుతుందా, ఎలక్ట్రిసిటీ ఉందా అంటే ఉండొచ్చండి అన్నాడు అనుకోండి, కొంచెం ఉండొచ్చు అని అంటే అప్పుడు చేయి పెట్టి చూస్తే కొంచెం ఉంటే ఏమిటి సందేహంతో చెబితే ఏమన్నా షాక్ కొడుతుంది నాకు. రైలు వస్తుందా రాదా అంటే ఏమో రావచ్చు, 8 గంటలకి రావచ్చు అనుకుంటాను అని అంటే ఏమిటి అర్థం? 8 గంటలకి రావచ్చా, వస్తుందా రాదా సందేహంగా చెబితే ఎట్టండి వెళతాం. ట్రైన్ ఎన్నింటికయ్యా అని అడిగితే 8:30కి అనుకుంటానండి అన్నాడు. నాకు సందేహం, నిన్ను అడిగితే నువ్వు అనుకుంటానంటావేమిటి? 8 గంటలకు వస్తుంది టెన్షన్గా, దాని టైము అరైవల్ టైము 8 గంటలు అని చెప్తే కదా నాకు వెళ్ళడానికి రైలు ఎక్కడానికి వీలుగా ఉంటుంది. నాకు సందేహంగా ఉండి నిన్ను అడిగితే నువ్వేం చెప్తున్నావు 8 గంటలకి రావచ్చు అంటే నువ్వు సందేహంగా చెప్తే ఇక నాకేం అర్థం అవుతుంది? కనుక సందేహంతో కూడిన జ్ఞానం జ్ఞానమా? దాని మీద ఆధారపడతామా మనం? నీళ్ళు వస్తాయా రావా ఇవాళ? వస్తే రావచ్చు లేకపోతే లేదన్నాడు. వస్తే రావచ్చు లేకపోతే లేదంటే ఎట్లా పని చేసుకునేది ఎట్లా? మనకు కొంచెం క్లియర్గా ఉండాలిగా ఏదైనా కూడా. డౌట్తో ఉంటే, సందేహంతో ఉంటే ఏమైనా చేయగలమా? అదేవిధంగా మనిషి శాస్త్రం విన్నా కూడా నేను బ్రహ్మని, నేను ఆత్మస్వరూపాన్ని, నాకు మరణం లేదు, జననం లేదని చెప్పి గురువుగారు చెప్పారు కానీ నాకేమీ అనిపించడంలా, ఇన్ని బాధలున్న నాకు ఇదంతా సత్యమేనే అనిపించడంలా, సందేహాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో సందేహాలు మనిషికి. కనుక ఆ సందేహాలు పోవాలంటే మననం చెయ్యాలి, చాలా మననం చేయాలి, తిరిగి 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 వినాలి, విన్నదే వినాలి, వినాలి వినాలి వినాలి, తిరిగి తిరిగి వినాలి. ఒక్కసారి వింటే అర్థం కాదు, రెండవసారి వింటే ఇంకొంచెం అర్థం అవుతుంది, మూడవసారి వింటే ఇంకొంచెం అర్థం అవుతుంది. అందుకనే సీడీలు చేసి పెట్టేది. ఆ సీడీలు చేసేది దేనికోసం అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వినడం కోసం. విని వ్రాసి, మళ్ళీ విని, మళ్ళీ వ్రాసి, ఊరిపోవాలి, ఊరగాయలు ఉప్పు ఊరినట్టు ఊరిపోవాలి. అలా ఊరినప్పుడు మనిషికి సందేహాలు పోతాయి. సందేహ నివృత్త్యర్థం, సంశయ నివృత్త్యర్థం మననం. అందుకనే శాస్త్రంలోనే ఉండాలి ఎప్పుడు, శాస్త్రచింతన చేస్తూ ఉండాలి. ఇంత చేసినా కూడా ఒక్కొక్క సిస్టమ్ విధానం ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. వాళ్ళు ద్వైతులు ఒక రకంగా చెప్తారు, అద్వైతులు ఒక రకంగా చెప్తారు, విశిష్టాద్వైతులు ఒక రకంగా చెప్తారు. ఈ దేవుడి ఆచారాలు ఇట్లా ఉంటాయి, ఆ దేవుడికి అట్లా ఉంటాయి, ఇవన్నీ సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఇంత విన్నా కూడా సందేహాలు అంత తొందరగా పోవండి. డౌటింగ్ థామస్ అంటారు చూసారా, వాడికి అన్నిటికీ సందేహాలే. మనిషికి మనస్సు బుద్ధి అట్లాంటిది కనుక సందేహాలతో ఉంటే మనస్సు బుద్ధి జ్ఞానాన్ని వంట పట్టించుకోలేవు. దానికోసం మననం. తర్వాత మూడవ మెట్టు ఉన్నది జ్ఞానయోగంలో. జ్ఞానయోగాన్ని దీన్ని మొత్తం శ్రవణం మనన నిధిధ్యాసనాన్ని జ్ఞానయోగం అంటాం, లేక వేదాంత విచారం అంటాం. వేదాంత విచారం లేక బ్రహ్మ విచారం, బ్రహ్మ జిజ్ఞాస అనదు. బ్రహ్మ జిజ్ఞాస లేక వేదాంత విచార లేక జ్ఞానయోగ, దీన్ని ఆధ్యాత్మిక మార్గం అంటాం. ఆధ్యాత్మిక మార్గం వేదాంత విచార, బ్రహ్మ విచార, జ్ఞానయోగ అన్ని ఒకటే అర్థం. శ్రవణ మననం చేసిన తర్వాత కూడా విపరీత భావనలు ఉంటాయి. మూడో మెట్టు విపరీత భావనలు అంటే మన చిన్నప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు, నీకేం తెలియదు అని విని 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 అలవాటు పడిపోయినాం మనం. ఆ ఎలుక చెప్పాను కదా, ఎలుక కదా, ఎలుక రాత్రి బోన్లో పడి పాపం బయటికి రాలేక అక్కడ కొరికి 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 ఒక మూతంతా కూడా పుండైపోయింది దానికి. ఇంకా నాకు బయటికి వెళ్లే మార్గం లేదు, నా జీవితం ఇంతే, నేను ఇట్లాగే చనిపోవాల్సిందే అని చెప్పి ఒక మూల పోయి కూర్చుంది ఆ బోన్లో. కూర్చుని కూర్చుని రాత్రి అంతా అలిసిపోయి అలిసిపోయి చిక్కిపోయి పక్క చిక్కిపోయింది, భయంతో కుంచుకుపోయింది. పొద్దున్నే లేచాం మనం పెద్ద వీరులలాగా, ఆ ఎలుకను పట్టా ఎలుకను పట్టామని చెప్పి మనం ఆ ఎలుకను చంపడం ఇష్టం లేక ఏం చేస్తామంటే బోన్ మూత తీస్తాం, తీసి పొమ్మంటాం దాన్ని. అది పోదు, బయటికి రాదు. ఇదేమిటి, తలుపు బయటికి వెళ్ళాలని రాత్రంతా ప్రయత్నం చేసిన ఎలుక పొద్దున ఆ తలుపు ఓపెన్ చేయగానే, బోన్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయగానే పరిగెత్తిపోవచ్చు. పరిగెత్తకుండా అక్కడే ఆ మూలని అట్లాగే గుర్చుంటుంది అది. ఎందుకని చెప్పండి, అది తీస్తే చక్కగా వెలుతురు వస్తున్నది, గాలి వస్తున్నది, దానికి తెలియదా తప్పించుకుపోవాలని. ఆ ఎలుక ఏమనుకుంటున్నదంటే మనస్సులో ఇంకా నాకు బయటికి వెళ్లే మార్గం లేదు అని చెప్పి రాత్రే నిర్ణయం చేసుకుంది అది. అందులో ఉన్నప్పుడే నేను ఎంత ప్రయత్నం చేశాను, బయటికి పోలేకపోయినాను, ఎంత కష్టపడ్డాను, ఎంత కొరికినా, అటు తిరిగినా ఇటు తిరిగినా బయటికే పోలేదు కదా, ఇంకంతే నా జీవితం ఇంతే అనుకుంది ఎలుక. ఆ గురువు గారు వచ్చి తలుపు తెప్పినా కూడా ఈ శిష్యుడనే ఎలుక బయటికి రావడంలా. దేని నుంచి, ఆ పాత వాసనల నుంచి, విపరీత భావన నుంచి బయటికి రావడంలా. చిన్నప్పుడు ఎవరో మనల్ని న్యూనంగా చూసేవాళ్ళు. చిన్నప్పుడు ఏమిటండి, ఇప్పుడు కూడా తక్కువగానే చూస్తున్నారు. పెద్ద అబ్బాయిని బాగా చూసేవాళ్ళు, చిన్న అబ్బాయిని బాగా చూసేవాళ్ళు కాదు. ఒక ఇంట్లో అయితే ఇప్పుడు ఊళ్ళకి వెళ్తుంటే ఎదురు రమ్మనేవాళ్ళు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎదురు వస్తే మంచిది, మంచి శకునం కోసం. ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఎప్పుడు పెద్ద అమ్మాయినే పిలిచారనుకోండి, ఎదురు రామ్మా ఎదురు రామ్మా అంటుంటారు. ఈ చిన్న అమ్మాయి ఏమనుకుంటుంది, పాపం పెద్ద అమ్మాయి వస్తే మంచి శకునం అంటే నేను చిన్న అమ్మాయి అంటే నేను అపశకునమా అని అనుకుంటుందా లేదా అమ్మాయి, ఆ అమ్మాయి బాధపడుతుందా లేదా. అట్లా చాలా మంది ఇళ్లలో జరుగుతాయి, మంచి శకునం మంచి శకునం ఆయన వస్తే అంటే మిగతా వాళ్ళందరూ అపశకునమా. అప్పుడేమవుతుంది, ఆ మనస్సులో చిన్న మనస్సుల్లో గాయం ఏర్పడుతుంది. తల్లిదండ్రులకి తెలియదు, పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు ఇలా చేస్తున్నామే, మనం ఇలా చేస్తే బాధపడుతుందని కూడా తెలియదు వాళ్ళకి. అలా మనస్సు న్యూనత పెరిగిపోతుంది, న్యూనతాభావం పెరిగిపోతుంది. అంటే నేను మంచి జాతకం కాదు, నాది నేను పనికిరాను, నేను ఇంతే కాబోలు, నా నేను గొప్పదాన్ని కాలేను, నాకు మంచి ఇది లేదు జీవితంలో, మార్గం లేదు అని చెప్పి అయిపోతుంది కదా మనసు. అది విపరీత భావన అంటే. అదే విధంగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు ఆ పెద్దవాడిని చూపిస్తూ వీడు ఫస్ట్ క్లాస్ అండి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వస్తాడు అని చెప్పారు అనుకోండి, అంటే రెండో అబ్బాయికి రాదనేగా అర్థం. అక్కడే ఉన్నాడు రెండో వాడు, అంటే వాణ్ణి గురించి చెప్తూ ఉంటే చిన్నవాడు ఏమనుకుంటాడు, బాధపడతాడా పడడా? తల్లిదండ్రులు ఆలోచించరు, ఇవి ఎంత తేలికగా తీసుకుంటారో తల్లిదండ్రులు. చిన్నపిల్లల మనస్సుని గాయపరచడంలో చాలా దిట్ట తల్లిదండ్రులు, తెలియకుండా అమాయకంతో పిల్లల్ని చాలా బాధ పెడతారు. అది పిల్లల్లో పెరిగి 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 తర్వాత వాళ్ళ జీవితాలని మార్చేస్తుంది. చిన్నప్పుడే కాదు, ఆ చిన్నప్పుడు విన్నవన్నీ కూడా పెద్దయిన తర్వాత కూడా మళ్ళీ అదే అదే అందరి ద్వారా వింటూ ఉంటే మనం కన్ఫర్మ్ అయిపోతాం, అవును మనం దేంట్లోనూ సక్సెస్ఫుల్ కాలేము, జీవితంలో మనం పైకి రాలేము అనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయం వచ్చేస్తుంది మనసులో. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఓహో అంతే కాబోలు, నిజమేనేమో వాళ్ళు చెప్పింది, నిజమేనేమో, లేకపోతే అందరు ఎందుకు చెప్తారు, అదేదో కథ చెప్తారు. వాడు దొంగవాడు, ఒక ఒక వ్యక్తి మేకపిల్లని తీసుకుపోతున్నాడు భుజం మీద. తీసుకుపోతూ ఉంటే దొంగవాడు మేకపిల్లని కాజేయాలని వాడేమన్నట్ట, ఏమిటి గాడిదని తీసుకుపోతున్నావు అన్నట్ట, గాడిదని తీసుకుపోతున్నావు ఏమిటి అన్నట్ట. అంటే కొంత దూరం పోయిన తర్వాత ఇదేమిటి గాడిద అంటాడు, మేకపిల్లని కదా తీసుకుపోతున్నాను నేను అనుకో. ఇంకో రెండో దొంగ వాళ్ళంతా గ్రూప్ అనమాట, రెండో దొంగ కూడా ఏమన్నాడు, ఏమిటి గాడిద తీసుకుపోతున్నావు మేకపిల్లని తీసుకు, మేకపిల్ల అంటావు ఏమిటి గాడిద అన్నాడు. అట్లా మూడో దొంగ నాలుగో దొంగ వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేశారనమాట. నలుగురు చెప్పేటప్పటికి వీడికి అనుమానం వచ్చి నిజమేనేమో గాడిదేనేమో అని చెప్పి పెట్టారు. ఇవన్నీ విన్నాం కథలు మనం, ఆయన కథల వల్ల ఏం నేర్చుకోవాలి అప్పుడు మనం చిన్నప్పుడు. ఎందుకు ఇట్లా చెప్పారంటే, మన మీద మనకు నమ్మకం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, మనిషి ధైర్యం లేకపోవడం. ధైర్యంగా ఉండేవాడు చాలా తక్కువ అండి మనుషులు, అధైర్యవంతుడే ఎక్కువ, కానీ ప్రపంచంలో ధైర్యవంతులు ఎక్కువ లేరు. భగవంతుణ్ణి పూజించే వాళ్ళు కూడా అధైర్యంగానే ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అధైర్యంగానే ఉంటున్నారు. ఎవరైనా ధైర్యంగా ఉన్నారు అంటే ఒక జ్ఞాని తప్ప మరెవరు ధైర్యంగా లేరు. కారణం ఏమిటి అంటే, అవతల వాళ్ళు చెప్పింది నమ్మేస్తాం, నాకంటూ ఒక ఆత్మ గౌరవం, ఆత్మ సంతృప్తి, ఆత్మ విశ్వాసం, ఆత్మ నిగ్రహం అంటే మనో నిగ్రహం, మనో విశ్వాసం, ఇవన్నీ ఉండకపోతే మనిషి ఎట్లా పైకి వస్తాడు. అందుకని మన వాళ్ళ ఇళ్లలో ఒక అలవాటు ఏంటంటే, నువ్వు ఇట్లా ఉంటావు, నువ్వు అలా చేస్తావు, అవతల వాళ్ళ మీద ఒక లేబుల్ వేయడం బాగా అలవాటు మనకి. నువ్వు ఎప్పుడు అంతేలే, నేను నాకు తెలియదా నీ సంగతి అని అంటుంటారు. పైగా మనం వాటిని టేకిట్ యాజ్ గ్రాంటెడ్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పింది పరమ వేదం అనుకుంటాం మనం, తెలియక అంటే వాళ్ళని నమ్ముతాం మనం. మన ఇంట్లో వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తున్నారని చెప్పి నమ్మి వాళ్ళు ఏ చెప్తే అది సత్యం అనుకుంటాం మనం. అది సత్యం కాదు, కావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ మాట్లాడే వాళ్ళకి అల్ప మేధస్సు, సామాన్య మానవులు వాళ్ళు. అన్నయ్య కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఆ వ్యక్తికి నేను ఇలా అని నిర్ణయించే శక్తి ఎంత ఉంటుంది? ఒక సామాన్య మానవుడికి ఉంటుందా? కానీ మనకు తెలియక పిచ్చి వాళ్ళం దానికి విలువనిచ్చి అదే సత్యం అనుకుంటాం. దాన్ని వెరిఫై చేసుకోవడానికి ఇంకా 10 మందిని అడుగుతుంటాం. శాస్త్రం ఉంటుంది వద్దు, నీకు నువ్వే సాటి, నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎవరైనా పోల్చినా ఏదైనా అన్నా కూడా దాన్ని చెవుల్లోకి తీసుకోవాలి. అలా పైకి రావాలి అంటే చాలా కష్టం మనిషి, ఎంతో ధైర్యం ఉండాలి. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడే రాగలడు, పరిపూర్ణంగా భగవంతుణ్ణి సరెండర్ అయిపోయిన వాడే రాగలడు. కానీ మనుషుల్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ కూడా ధైర్యంతో పైకి రాలేడు. ఇది పరమ సత్యం. ఇంట్లో కుటుంబంలో వ్యక్తుల మీద ఆధారపడితే వాళ్ళ వాళ్ళ బలహీనతలతో వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం అది సత్యం అనుకుంటుంటాం. అందుకని వాళ్ళని నిందించొద్దు. మనం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పింది సత్యం అనుకోవడం మన బలహీనత. అది వాళ్ళ తప్పు కాదు, అది మన బలహీనత. దీన్నే విపరీత భావన అంటారు. ఇది సైకాలజీ అంటే, మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకదు ఇది, ఏ సైకాలజీ పుస్తకంలో కూడా దొరకదు ఇది. ఇది భగవంతుని నమ్ముకున్న వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం. మనకు భగవంతుడే సర్వస్వాన్ని నమ్ముకోండి. సామాన్య మానవులు, అల్ప మేధస్సు కలిగిన ఈ మానవులు, వాళ్ళకి ఏమీ తెలియదు, వచ్చింది తెలిసింది అనుకున్నది మాట్లాడుతుంటారు. మనం పరమసత్యం అనుకుంటాం, ఏదో వేదమా వాళ్ళు చెప్పేది. అనుభవజ్ఞులండి, అనుభవజ్ఞులైనా కూడా అల్ప మేధస్సులు. అనుభవం ఉన్నంత మాత్రాన మన మీద లేబుల్ వేయడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. మార్గదర్శనం అయితే చెయ్యొచ్చు, కానీ నువ్వు ఇలా అని మన మీద లేబుల్ అంటే ముద్ర వేస్తారు. అలా ముద్ర ఎవరి మీద మనం వేయకూడదు, మన మీద ఎవరైనా వేసినా కూడా అది సత్యంగా తీసుకోకూడదు. కానీ మనస్సు యొక్క బలహీనత ఏంటంటే వాళ్ళు ముద్ర వేస్తే మన మీద మనం అది తీసుకుంటాం, దానివల్ల మన యొక్క పురోగతి ఆగిపోతుంది. జీవితంలో భయం భయంగానే జీవిస్తాం, జీవితాంతం మన మీద మనకు నమ్మకం లేకుండా జీవిస్తాం, మనసులు బాధపడుతూ ఉంటాం. కనుక ఒక్కటే మార్గం, భగవంతుణ్ణి ఉపాసించాలి. శాస్త్రానికి ముందు భగవద్ ఉపాసన, శాస్త్రానికి తర్వాత ఆత్మ ఉపాసన. నన్ను నేను ఆత్మగా తెలుసుకొని శాస్త్రం ద్వారా ఈ ఆత్మలో నేను నిష్ఠను పొందాలి, ఈ ఆత్మ నేను అనేటటువంటి జ్ఞానం నిష్ఠ రావాలి మనిషికి. అంతవరకు కూడా మనిషికి శాంతి లేదు, సుఖము ఉండదు. ఆ శాంతి సుఖం ఉన్నా కూడా అశాశ్వతం, అనిత్యం. కనుక భగవంతుడు, తర్వాత శాస్త్రం, తర్వాత భగవంతుడు, గురువు, శాస్త్రం, ఆత్మ. చూడండి, ప్రపంచం మీద ఆధారపడడం నుంచి భగవంతుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. భగవంతుడే నాకు సర్వస్వం, భగవంతుడే ఎవ్రీథింగ్ అని చెప్పి భగవంతుడి మీద ఆధారపడితే భగవంతుడు మనల్ని ఆ గురువు దగ్గరికి తీసుకెళ్లి గురువుని చూపిస్తాడు. గురువు గారు ఏం చెప్తారు, నా చేతుల్లో ఏం లేదు నాయన, నువ్వు శాస్త్రం విను, శాస్త్ర దర్పణాన్ని చూపిస్తాడు. నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు ఎటువంటి బాధ ఉండదని చెప్పి గురువు గారు శాస్త్రాన్ని ఇస్తారు మనకి. ఆ శాస్త్రమాత అంటుంది, నా దగ్గర ఏం లేదు, నువ్వే ఆత్మస్వరూపానివి, నిన్ను నీకు తెలియజేస్తానంటుంది శాస్త్రమాత. అందుకని శాస్త్రం అనే దర్పణం కావాలి. ఆత్మ ఇక్కడ ఉన్నా కూడా, ఆ ఆత్మని నేనే అయి ఉన్నా కూడా ఆత్మని మనం ఎంతట మనం తెలుసుకోలేము. గురు సహాయం లేకుండా ఆత్మను తెలుసుకోలేము. శాస్త్రం చేతిలో ఉన్నంత మాత్రాన, ఇంట్లో పుస్తకాలు ఉన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన చాలా మంది ఇళ్లలో కూర్చొని చదువుతూ ఉంటారు. నువ్వు పిచ్చిదాని క్లాసుకు వెళతావు, మేము ఇంట్లో కూర్చొని చదువుకుంటాం, మాకు అన్నీ తెలుసు అంటుంటారు వాళ్ళు. వందల పుస్తకాలు, వేల పుస్తకాలు మీరు చదివినా కూడా గురుముఖంగా రాని జ్ఞానం జ్ఞానం కాదు. కనుక కళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి నా కళ్ళను నేను చూసుకోగలనా, నా ముఖం ఇక్కడే ఉంది కదా అని చెప్పి ముఖాన్ని నేను చూసుకోగలనా, చూసుకోలేను. ఏ నా కళ్ళే నా ముఖాన్ని నా కళ్ళతో నేను ఎందుకు చూసుకోలేను, సాధ్యం కాదు. అర్థం కావాలి. నువ్వు ఎంత అందగత్తెదైనా కూడా, ఎంతటి ముఖం అయినా కూడా, నీ ముఖమే అయినా కూడా నువ్వు చూసుకోలేవు. ఇంతకంటే దురదృష్టం ఏముంది చెప్పండి. అర్థం మీద ఆధారపడాలి. అదేవిధంగా నువ్వు ఆత్మస్వరూపం అయినప్పటికీ కూడా నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీకు దర్పణం కావాలి, శాస్త్ర చక్షు కావాలి. ఆ చక్షు ద్వారానే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు, అది కూడా గురువు ద్వారానే తెలుసుకోగలుగుతావు. ఈ విషయం తెలియాలి, నిష్ఠ రావాలి అంటే నిధిధ్యాసనం చెయ్యాలి. విపరీత భావన పోందే ఆత్మజ్ఞానం రాదు. విన్నంత మాత్రాన ఆత్మనిష్ఠ రాదు అందరికీ. ఆత్మ చింతనలోనే ఉండాలి, నిధిధ్యాసనం చేయాలి. చెయ్యాలి అంటే ఏం చేయాలని చెప్పి కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్తాడు. నిధిధ్యాసన రూప ధ్యానం. ఆత్మ గురించి చెప్పాడు, కర్మయోగం చెప్పాడు, ఆత్మ అంటే ఏమిటని చెప్పాడు, ఆత్మస్వరూపం నువ్వని చెప్పాడు. ఇంత విన్నా కూడా మాకు ఎక్కలేదండి అంటే నాయన విపరీత భావనలు ఉన్నాయి, అవి పోవాలి అంటే ధ్యానం చెయ్యి. ఏ ధ్యానం? నిధిధ్యాసన రూప ధ్యానం. ఇది విషయం ఉపోద్ఘాతం ఈ అధ్యాయానికి. కనుక శ్రవణం, మననం, నిధిధ్యాసనం చెయ్యాలి. శ్రవణం చేస్తున్నాం అయినా పూర్తిగా అర్థం కావట్లేదు. ఆచార్య పాదమాదత్తే, గురువు ద్వారా ఒక కాలు వంతు భాగం అంటే 1/4 అనమాట, 1/4 వంతులే వస్తుంది గురువు నుంచి మనకు. ఇంకొక 4 వంతులు, 1/4 స్వమేధయ, నీ మేధస్సు వలన నువ్వు పొందగలుగుతావు. ఇంకొక 1/5 వంతు ఒకరికొకరు షేర్ చేసుకోవడం వలన స్వబ్రహ్మచారిత్య, నాతో పాటు చదువుకునే సహ పాఠికలు ఉంటారు కదా, వాళ్లతో షేర్ చేసుకోవడం వలన వస్తుంది. పాదం కాలక్రమేణ, కాలక్రమంగా ఇంకొక 1/5 వంతు వస్తుంది. కనుక గురువు నుంచి వచ్చేది 1/5 వంతు, నీ మేధస్సు వల్ల నువ్వు ఇంకా పెంచుకునేది మరొక పావు వంతు జ్ఞానం, కాలక్రమేణ వచ్చేది ఒక పావు వంతు జ్ఞానం, ఇతరులకు వారస్ అంటే చదివే వాళ్ళందరూ కలిసి అవుతుంటారు కదా కొలీగ్స్ అంటారు, వాళ్ళ ద్వారా షేర్ చేసుకుంటూ ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల వచ్చేది పావు వంతు. ఈ నాలుగు కలిస్తేనే పూర్ణ జ్ఞానం వస్తుంది. అందుకని ఇటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం ఉపాసన ధ్యానం, జ్ఞానం పొందిన తర్వాత దాన్ని బాగా జీర్ణం చేసుకోవడం కోసం సంశయాలు పోవడానికి మననం, విపరీత భావన పోవడానికి నిధిధ్యాసనం, అది విషయం. కనుక ఈ ఆత్మ అనేటువంటిది ఎటువంటిది అని చెప్పి మనం తెలుసుకుంటాం శాస్త్రంలో. అది నేను అనేది నిష్ఠ రావాలి అంటే ధ్యానం చేయాలి అని అంటారు. మనస్సు ద్వారానే పొందగలవు. ఇక్కడ ఆత్మ సంయమ యోగం అని చెప్పాను ఈ అధ్యాయానికి. ఆత్మ సంయమనం అంటే మనస్సంయమనం. ఈ అధ్యాయానికి మరొక పేరేం చెప్పాను, ఆత్మ సంయమ యోగం అంటే మనస్సంయమ యోగం. మనస్విశ్వాసం, మనస్తృప్తి, అదేవిధంగా మనో నిగ్రహం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంటెంట్, ఈ మూడు ఉండాలి మనిషి ఉన్నప్పుడు ఇది అర్థమవుతుంది. తర్వాత ఈ ఆరవ అధ్యాయంలో ప్రవేశిస్తాం ఇప్పుడు. అధ షష్ఠోధ్యాయ శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న క్షత్రియః. ఈ అధ్యాయంలో ఐదు విషయాలు చెప్పబడినాయి. ఆ ఐదు విషయాలు ఏమిటి అని వచ్చే వారం చెప్తాను. తర్వాత ఈ శ్లోకానికి అర్థం కూడా వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.